మీ ఘనమైన వినతమైన పూజనీయమైన నామానికి వందనాలు లెక్కలని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ వేకాల సమయంలో నీ ప్రేమను బట్టి కూడుకుని ప్రార్థించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయా తండ్రి, నిలబడిని మాట్లాడుతున్న నేను ఒట్టిదాన్ని మట్టిదాన్ని ఎందుకు పనికిరాను దాన్ని ప్రభా. అయా తండ్రి, మాన స్వరాన్ని మరుగు చేయండి తండ్రి. అయా ఆత్మీయ తండ్రి యేసయ్య, ఆయా స్వరంతో నింపి తండ్రి యేసయ్య మీ మాటగా పలికించమని అడుగుచున్నాను. నీ కృపలో బలపరిచి భద్రపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభు నామంలో కూడొచ్చిన అందరికీ మరొకమారు వందనాలు చెల్లించుకుంటున్నానండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ యొక్క యాక్చువల్లీ కొత్త సంవత్సరం అని అంటే మనకి అందరికీ కూడా చాలా ఇష్టమైన రోజు. దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధమైనటువంటి వాగ్దానాన్ని మనం పొందుకుంటాము, ఎలా ఉండబోతుంది లైఫ్ అనేది ఒక ప్రణాళిక వేసుకుంటాము, కొత్త కొత్త తీర్మానాలు తీసుకుంటాము. ఒక రకమైనటువంటి పాజిటివ్నెస్ అనేది మనకి కొత్త సంవత్సరం అనేది ఇస్తుంది. ఎప్పుడు కూడా ఆల్వేస్ బ్రింగ్స్ సమ్ కైండ్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ కదా. సో ఆ విధంగా మనము కొత్త సంవత్సరంలో కొన్ని రకాలైనటువంటి గోల్స్ తో మనం వెళ్తా ఉంటాము. ఖచ్చితంగా మనము తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు, మనం మార్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ప్రతి సంవత్సరం కూడా కొత్త సంవత్సరం జరుపుకుంటున్నాము. సంవత్సరాలు వస్తూ ఉంటున్నాయి, పోతా ఉంటున్నాయి, కానీ మన లైఫ్ లో అనేది మార్పు అనేది ఉండట్లేదు. ఖచ్చితంగా ప్రీవియస్ లైఫ్ కే మళ్ళీ మనం అలవాటు పడతాము. మనము న్యూ ఇయర్ లో ఏమైతే తీర్మానాలు తీసుకుంటామో ఆ తీర్మానాలన్నీ కూడా పక్కన పెట్టేసే వారంగా మనం ఉండేటట్లు మనకు కనపడతా ఉంటది. యోహాన్ రాసినటువంటి 3వ పత్రిక 1:2 చూసుకుంటున్నట్లయితే, ప్రియుడ నీ ఆత్మలో వర్ధిల్లుతున్న కొలది అన్ని విషయంలో వర్ధిల్లుము అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆత్మలో వర్ధిల్లుతున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని చెప్పి చెప్తుంది. అంటే డబ్బు పరంగా, అదే విధంగా ఉద్యోగంలో మంచి ఒక సాటిస్ఫైడ్ ఉద్యోగము, అదే విధంగా కుటుంబ జీవితము, అదే విధంగా అన్ని రకాలుగా దేవుడు మనకి ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అనేది దీని యొక్క ఉద్దేశమా అంటే ఖచ్చితంగా కాదు. మనకి అన్ని విషయాల్లో ఆత్మలో వర్ధిల్లుతున్న కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని అంటే ఖచ్చితంగా ఆత్మీయ ఫలాలు, దేవుడు ఏదైతే మనల్ని ఫలించాలని మనం కోరుకుంటున్నాడో ఆ ఫలాలు ఫలించాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని మీద ఆధారపడి మనం ఉండగలుగుతాము, లోకంపై లోక ఆశలపై విజయాలను సాధించగలము, దీనత్వం వస్తుంది, డబ్బును ద్వేషించే వారంగా ఉంటాము. సో ఇవన్నీ కూడా మనం ఆత్మలో వర్ధిల్లుతున్న కొలది వర్ధిల్లుతాము. అంటే డబ్బు ఇవ్వాలనా? చాలా మంది ఈ యొక్క వాక్యాన్ని చాలా వక్రీకరించి చెప్తారు, ఖచ్చితంగా ఆత్మలో వర్ధిల్లుతున్న కొలది నీకు డబ్బు వస్తుంది, మంచి ఆరోగ్యం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తుంది ఇవన్నీ. కానీ దాని యొక్క అర్థం అది కాదు. ఆత్మలో వర్ధిల్లుతున్న కొలది ప్రతి రకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆలోచన మనం కలిగి ఉంటాము. సో పౌలు కూడా అంటా ఉంటాడు కదా, ఈవెన్ పేతురు నడుస్తున్నప్పుడు, పౌలు నడుస్తున్నప్పుడు వారి నీడను తాకి చాలా మంది స్వస్థత పొందిన వాళ్ళు ఉంటారు. కానీ పౌలు తన జీవితంలో ఒక ముళ్ళు కలిగి ఉన్నాడని చెప్పేసి కొరింథీ పత్రిక 12:7 మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా తిమోతి గురించి కూడా మనము చదివినప్పుడు 5:23 అతను ఒక స్టమక్ పెయిన్, కడుపులో జబ్బుతో ఆయన బాధపడుతున్నట్లుగా ఉంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళు వెనక్కి వెళ్లిపోయారా అంటే లేదు, దాన్ని బట్టే దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళుగా వాళ్ళు ఉన్నట్లుగా మనం చూడుతున్నాం. ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు పొందుకోవాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. ఈ 2024వ సంవత్సరం గడిచిపోయింది. 25వ సంవత్సరంలో ఎలాంటి ఉద్దేశాలతో మనం జీవించాలని అనుకుంటున్నాం, అసలు ఎలాంటి ఉద్దేశాలు మన జీవితంలో నుంచి మనము నెరవేర్చాలని మనం అనుకుంటున్నాము, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని విషయాలు చూద్దాం. రోమపత్రిక 12:2 చూసినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును అయి ఉన్న దేవుని శక్తి మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుది. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందాలి అని చెప్పేసి, మన మనస్సు మారాలి. ఈ లోక మర్యాదను అనుసరించకూడదు, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అని అంటే అది యాక్చువల్లీ అందరి కోరికై ఉంటది. మన మనస్సు రూపాంతరం చెందకపోతే, హృదయం రూపాంతరం చెందకపోతే, జీవితం రూపాంతరం చెందకపోతే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము గ్రహించలేము. మన మనసులో దేవుని వాక్యం నింపుకొని అది మన మనసులో ఉండేటట్లు, దాని ద్వారా మనము దేవుని యొక్క క్రియలు ఫలించేటట్లుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఖచ్చితంగా మనలో ఉన్నటువంటి ఆ చెడ్డ తలంపులో ఆ యొక్క సమస్య అనేది అందరికీ ఉండేదే. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాము, లోకస్తుని వలె ఆలోచిస్తాం కాబట్టి ఆ చెడ్డ తలంపులు అనేవి అందరిలో ఉండేవే. కానీ వాక్యము బట్టి మనము దేవుని వలె ఆలోచించాలి. మన ఆలోచన విధానము అంతకంతకు నూతన పరచబడాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అన్ని విషయాలని ఏ విధంగా చూస్తున్నాడో ఆ విధంగా మనం చూడాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. ఆ విధమైనటువంటి స్వారూప్యంలోనికి మనం మార్చబడాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోక మర్యాద ఏ విధంగా అంటే డబ్బుని ఏ విధంగా చూస్తుంది, దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు అది మనం ఆలోచన చేసినట్లయితే, ఈ లోకము డబ్బున్న వాళ్ళకు ప్రయారిటీ ఇస్తుంది, డబ్బుని ఒక దేవుడిగా చూస్తుంది, డబ్బుని డబ్బుతో అన్ని చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ దేవుడు అసలు డబ్బుకు ప్రయారిటీ ఇవ్వద్దు అంటున్నాడు, డబ్బును ద్వేషించమంటున్నాడు, విగ్రహారాధన అయినటువంటి ఆ ధనాపేక్షని అపేక్షించాలని చెప్పేసి, అది మనలో నుంచి తీసివేయాలని, అది రిమూవ్ చేయాలని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. ఈ లోకము స్త్రీలను ఏ విధంగా చూస్తుంది, లోకస్తుల వలె తృణీకరించే వారంగా, అదేవిధంగా స్త్రీలను మోహపు చూపుతో చూసేవారంగా ఉంటున్నామా? దేవుడు ఏ విధంగా చూశాడు? దేవుడు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని కూడా ఆయన శిక్షించకుండా అమ్మ అని పిలిచి ఆమెని ఆ యొక్క మనిషిగా మార్చాడు. ఇంకొకసారి ఆ యొక్క పాపంలోనికి వెళ్లకుండా ఉండినట్లు అంత ప్రేమనాయన ఆవిడికి అక్కడ చూపించినట్లుగా, సన్నాయి స్త్రీ విషయంలో కూడా తనకున్నటువంటి బంధకాలన్నింటిలో నుంచి విడిపింపబడేటట్లు సమరయ స్త్రీని కూడా దేవుడు ప్రేమించాడు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన ఈ లోకంలో ఆయన ఏ విధమైనటువంటి ఉద్దేశంతో మనుషుల్ని ఏ విధంగా చూస్తున్నాడు, శత్రువుల్ని ఏ విధంగా ఆయన ప్రేమించాడు, ఈవిందో ఆయన్ని చంపేయాలని చెప్పేసి మరణానికి అప్పగించిన వారిని కూడా ఆయన క్షమించగలిగాడు. ఈ లోకం అయితే శత్రువులను ద్వేషిస్తుంది, కానీ ఈవెన్ ఆయన్ని అప్పగించినప్పటికీ కూడా, ఆయన్ని చంపేయడానికి సిద్ధపడినప్పటికీ కూడా ఆయన క్షమించే ఆ యొక్క ఆ హృదయాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. అట్టి స్వారూప్యంలోనికి మనము మార్చబడాలి అని చెప్పేసి దేవుడు ఆశపడుతున్నాడు. ఖచ్చితంగా మనము ఆయన యొక్క చిత్తం ఏదో, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు, ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన చిత్తం నా జీవితంలో ఏంటి, ఆయన చిత్తం నా జీవితంలో ఏంటి అని చెప్పి తెలుసుకోవటానికి చాలా మంది ఎదురు చూసే వారంగా ఉంటా ఉంటాము. ఆయన చిత్తం అనేది మన ఆలోచనలకు చాలా భిన్నంగా ఉంటుంది. నిజంగా ఆయన చిత్తాన్ని ఎవరు తెలుసుకోగలరని అంటే దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళు తెలుసుకోగలుగుతారు, ఆయనతో కమ్యూనికేషన్ లో ఉన్న వాళ్ళు, ఆయన కొరకు టైం స్పెండ్ చేస్తే అతి సులభంగా ఆయన యొక్క చిత్తాన్ని మనము తెలుసుకునే వాళ్ళం ఉంటాం. కానీ మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకొని మన ఆలోచనలో ఆయన మీద వృద్ధి ఇదే చెయ్యి అని చెప్పేసి మన చిత్తాన్ని మన జీవితంలో జరిగించుకోవాలని చూస్తాం, కానీ దేవుని చిత్తము జరగాలని అనే అంతగా ప్రయారిటీ ఇచ్చే వాటి నుంచి మనం తొలగిపోయే వారంగా కూడా చాలా సార్లు కనపడతా ఉంటాము. మన ఇష్ట ప్రకారంగా మన జీవితాన్ని మన చేతుల్లోకి తీసుకొని గత కాలంలో అనేక మార్లు మనము ఓడిపోయి అనేక మార్లు చాలా రకాలుగా నష్టపోయి ఉన్నాం. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది పాపిని రక్షించడానికి. అంతేకాక పాప అంటే ఇంకెవరండి, పాడైపోయిన మనసు కలిగిన వాళ్ళు, ఆ పాడైపోయిన స్వభావాన్ని కలిగిన వాళ్ళే కదా పాపి. సో మన మనస్సును మనం మన యొక్క స్వభావాన్ని మార్చాలనే కదా దేవుడు వచ్చాడు. ఆ మనస్సే మారితే, ఆ స్వభావమే మారితే ఆ అత్యంత ఈజీగా మనం పరలోక రాజ్యాన్ని పొందుకోగలుగుతాం కదా. ఆయన మనస్సులోనికి మనం మార్చబడితే, ఆయన స్వరూప్యంలోనికి మనం మార్చబడితే ఆ ఖచ్చితంగా ఆయన కుమారులే, ఆయన వారసులుగా ఆయన రాజ్యంలో ఉంటాం కదా. సో ఆ మనస్సు మారాలని చెప్పేసి దేవుడు ఆశపడుతుంది. ఎప్పుడైతే మన మనస్సు నూతన పరచబడుతుందో ఆయన యొక్క ఉద్దేశాన్ని మనము గ్రహించగలుగుతాం. ఏదో ఒకసారి ఆలోచించుకుందాం, ఈ సంవత్సరంలో దేవుని చిత్తం నెరవేర్చే సంవత్సరంగా, ఆయన ఇష్ట ప్రకారంగా జీవించే సంవత్సరంగా యొక్క సంవత్సరంలో మనము మనం తీసుకున్న తీర్మానాలు కానీ మన యొక్క జీవితం కానీ ఉందా లేదా అనేది మనము పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఏమి నూతన పరచబడాలి, ఎలాంటి కార్యాలు తలపెట్టాలి, అసలు ఏం విడిచిపెట్టాలి, మన హృదయం నూతన పరచబడాలంటే, మన బుద్ధి నూతన పరచబడాలంటే ఏం విడిచిపెట్టాలి అని అంటే యెహెజ్కేలు ఒకసారి చూద్దాం, 18:31 చూసుకున్నట్లయితే 8:31 దయచేసి 18:31 మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకున్నది. అక్రమ క్రియలు విడిచిపెట్టడం వలన నూతన హృదయము నూతన బుద్ధి వస్తుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అక్రమ క్రియలు అంటే క్రమము లేని క్రియలు, విచ్చలవిడితనము, స్థిరం లేని జీవితము దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అక్రమము విస్తరించుట, ఆ యొక్క అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది అని చెప్పేసి. సో ఒకసారి మన జీవితంలో మనం ఆలోచించుకుంటున్నట్లయితే ఆ అక్రమ క్రియలు మన జీవితంలో, నిజంగా వ్యక్తిగత జీవితంలో క్రమం లేదు, సంఘ జీవితంలో క్రమం ఉండదు, దేవునితో గడిపే విషయంలో సమయం ఉండదు, ఉద్యోగ విషయంలో క్రమం ఉండదు. దేవుని శిష్యులు అవ్వాలి అని అంటే క్రమము గల జీవితం, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రమము గల జీవితం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవి మనము ఏ విధంగా ఉన్నాము, ఈ వీటి విషయంలో మనం ఏ విధంగా ఉన్నాము. 24/31 నైట్ మనకి రివ్యూ కొరకు, సెల్ఫ్ ఎగ్జామినేషన్ కొరకు కొన్ని పాయింట్స్, ఒక 9 హెడ్స్ తో కొన్ని పాయింట్స్ తో మన ముందు ఒక డాక్యుమెంట్ మహేష్ సార్ ఉంచారు. వాటిలో మనం ఒకసారి ఆలోచన చేసుకుంటున్నట్లయితే వాటిలో ఎన్నాటికి మనం కరెక్ట్ గా ఉన్నాము, వాటిలో మన జీవితం క్రమంగానే వెళ్తుందా, మనము వాటికి బద్దులై ఉన్నామా, కట్టుబడి జీవిస్తున్నామా. ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటున్నట్లయితే మనలో నుంచి ఆ యొక్క క్రమమైనటువంటి క్రియలు ఉన్నాయి అనేది మనకి తేటతెల్లం పడుతుంది. లేదని అంటే ఖచ్చితంగా అక్రమ క్రియలు మనలో ఉన్నాయి, మన యొక్క హృదయం నూతన పరచబడడం అనేది, మన బుద్ధి నూతన పరచబడడం అనేది అసాధ్యము. ఎప్పుడైతే అక్రమ క్రియలు విడిచిపెడతామో ఖచ్చితంగా మన హృదయము మన బుద్ధి అనేది నూతన పరచబడుతుంది. హృదయంలో ఆలోచనలో ప్రవర్తనలో మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క 2025 ఆ సంవత్సరంలో మన హృదయంలో మన ఆలోచనలో మన ప్రవర్తనలో మార్పు వచ్చేదిగా ఉండేటట్లు మనము చూసుకోవాలి. తప్పపోయిన కుమారుని గురించి మనకందరికీ తెలిసిందే. అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే లూకా సువార్త 15:11 నుంచి మనం చూసుకుంటున్నట్లయితే దాంట్లో ఉంటుంది ఏమనంటే, ఆ ఇద్దరు కుమారులు ఉంటారు, అందులో చిన్న కుమారుడు, ఇది పారబుల్ అందరికి తెలిసిందే, స్వయాన యేసుక్రీస్తు వారే ఇది చెప్పారు. ఆ యొక్క చిన్న కుమారుడు తనకి ఉన్నటువంటి ఆ విచ్చలవిడితనాన్ని బట్టి, ఆ క్రమం లేని జీవితాన్ని బట్టి, ఆయన యొక్క అజ్ఞానాన్ని బట్టి, అజాగ్రత్త బట్టి, విల్ఫుల్ గా అన్ని తెలిసే, నేను నాది నాది నా జీవితము నా చేతుల్లోనికి తీసుకుంటానని చెప్పేసి ఆయన తప్పిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మామూలుగా అయితే ఆస్తి పంపకాలు ఎప్పుడు జరుగుతాయంటే తండ్రి చనిపోతే, లేకపోతే తండ్రి చనిపోయే ముందు పిలిచి ఆ యొక్క ఆస్తి పంపకాలన్నీ జరుగుతాయి. ఆ ఇప్పుడు ఆయన ఆస్తి డివైడ్ చేయమంటున్నాడు అని అంటే ఆయన దృష్టిలో తండ్రి చనిపోయినట్టే, అంటే తండ్రి మరణాన్ని కోరుకుంటున్నట్లే. ఆస్తి ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆ యొక్క కుమారుడు పట్టుబట్టాడు. ఆ ఆస్తిని తీసుకుని కొన్ని రోజులైన తర్వాత దూరదేశము వెళ్ళిపోయాడు. ఆయన ఇష్టపూర్వకంగానే ఆయన విల్ఫుల్ గానే వెళ్ళిపోయాడు. తన తండ్రి ప్రేమను తెలుసు, ఈవెందో అడిగినప్పటికి కూడా ఒక మాట మాట మాట్లాడకుండా తన తండ్రి ఆ యొక్క ఆస్తిని ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన తండ్రి ప్రేమ తెలిసి కూడా ఆ కుమారత్వాన్ని వదులుకోవటానికి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు అనేవాడు అక్కడ మనము చూడగలుగుతున్నాం. విశ్వాసులుగా ఉండి తప్పిపోయినటువంటి మనకు సాదృశ్యంగానే ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు కనపడుతున్నాడు. మనం కూడా ఇంతమందిని చూడని దేవుడు నన్ను ఒక్కడే చూస్తున్నాడా అని విల్ఫుల్ గా తప్పిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. మనం చేసే ప్రతి క్రియలను, ప్రతి ఆలోచనలను, ప్రతి పనిలోను దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. మన యొక్క తలంపు హృదయంలోనికి రాకముందే దేవుడు గ్రహించి ఉన్నాడు అని చెప్పి మనము ఆలోచన చేస్తే, మనము ఆ దేవునికి భయపడి జీవిస్తే ఖచ్చితంగా మనము తప్పు చేయము. కానీ ఆ దేవుడు నిజంగానే చూస్తున్నాడా, ఇంతమందిని చూడని వాడిని నన్ను ఒక్కడనే చూస్తున్నాడని మనము ఇది ఇష్టపూర్వకంగా విల్ఫుల్ గా ఈ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా అయితే తన యొక్క ఇండివిజువాలిటీ కోరుకుని తన జీవితం మొత్తం నాశనం చేసుకున్నాడు, అట్టి కోణంలోనే మనము కూడా కనపడుతున్నాం. దేవుళ్ళు కాక వేరే చోట ఆనందం ఉందని మనం వెతుక్కుంటున్నాం. ఏదో సాధించాలని ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు వెళ్ళాడు, కానీ ఏమి సాధించుకుంటా తన యొక్క ఆస్తిని, తన యొక్క సమస్తాన్ని, తన యొక్క శరీరాన్ని మొత్తాన్ని ఆయన నాశనం చేసుకుని పందుల పొట్టు కూడా తినడానికి సిద్ధపడ్డాడు అని అంటే, దేవుడు మనకి కూడా ఉత్తమమైన జీవితం ఇవ్వాలి అన్నప్పుడు మన చేతుల్లోనికి మన జీవితాన్ని తీసుకొని ఆ యొక్క ఉత్తమమైన జీవితాన్ని మనమే కోల్పోయిన వారంగా, దేవుని దగ్గర నుంచి పొందుకోలేని వారంగా మనము ఉంటున్నాం. ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ద్రాక్ష వల్ల ఆయన తీగల మనము వేరుపడిన ప్రతి తీగ కూడా నశించిపోతుంది, కానీ ఫలించదు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆయనలో ఉండాలి. స్నేహితుల ప్రభావం వలన ఆ యొక్క కుమారుడు తప్పిపోయాడు, తన యొక్క చెడు స్నేహాల వలన, చెడు అలవాట్ల వలన తప్పిపోయాడు. మనం సాతాను ప్రభావం వలన మనం కూడా అదే విధంగా మనం తప్పిపోతున్నాము. తన యొక్క తప్పును అక్కడ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఏమనంటే, ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు అని చెప్పేసి తన తప్పును తెలుసుకుని మరలా తన తండ్రి యొద్దకి వచ్చాడు. దేవునితో తగిన సంబంధాన్ని అయితే మన తప్పును దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకోవట్లేదు. నిజమైన పశ్చాత్తాపంతో మనం దేవుని యొద్దకి వస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని స్వీకరించి ఆయన వారసులుగా చేస్తాడు. అయితే తన తండ్రి తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి ఆయన గ్రహించాడు ఏమనంటే, తన కుమారునికి బుద్ధి వచ్చిందని చెప్పేసి గ్రహించాడు. మారు మాట ఆడకుండా ఈవెన్ ఆయన్ని చంపేసినప్పటికీ కూడా, ఆయన దృష్టిలో, కుమారుని దృష్టిలో తండ్రి చనిపోయినప్పటికీ కూడా ఆయన మారు మాట మాట్లాడకుండా ఏం చేశాడంటే, తన కుమారుడు రాగానే వెళ్లి ముద్దు పెట్టి ప్రశస్తమైనటువంటి వస్త్రాలను తొడిగించి ఆయన నుంచి చేర్చుకున్నట్లుగా చూడగలుగుతున్నాం. మనం కూడా తప్పిపోయినప్పటికీ కూడా తప్పిపోయి విల్ఫుల్ గా వెళ్ళిపోయినప్పటికీ కూడా నిజమైన పశ్చాత్తాపంతో ఈ 2024 సంవత్సరంలో మనము ఆ విధంగానే ఉన్నామేమో. విల్ఫుల్ గా చేసినప్పటికీ ఆయన వద్దకు వచ్చి ప్రార్థన చేయలేని వారంగా, ఆయన క్షమాపణ అడగలేని వారంగా మనం ఉంటున్నామేమో. ఒకసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటే దేవుడు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ విధంగా మనము ఆయనని మరణానికి అప్పగించినప్పటికీ, సిలువ వేసేసినప్పటికీ, మన యొక్క కార్యాల మన క్రియల ద్వారా ఆయన్ని సిలువ వేసేసినప్పటికీ కూడా, ఒకవేళ నీవు నిజమైన పశ్చాత్తాపంతో మరలా వెనక్కి తిరిగి చూడని జీవితాన్ని ఆయనకు అప్పగిస్తానని చెప్పి మరలా వచ్చినట్లయితే ఆయన ప్రేమతో చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు. అదేవిధంగా యశగ్రంథము 40:31 మనకందరికి తెలిసిందే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని చెప్పేసి. దేవుని యొద్దకి చాలా మంది ఎందుకు వస్తానంటే ఇన్స్టంట్ ఆశీర్వాదాల కొరకు. వెంటనే డబ్బు కావాలి, వెంటనే జాబ్ కావాలి, వెంటనే పెళ్లి కావాలి, వెంటనే పిల్లలు కావాలని చెప్పేసి వచ్చేవారుగా ఉంటున్నారు. ఒకవేళ అది రా అంటే లోకంలో ఉన్నటువంటి బోధ కూడా అదే విధంగా ప్రాస్పారిటీ ఆ యొక్క టీచింగ్ ఉంటుంది. దేవుడి దగ్గరకు వస్తే అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పటం వలన ఆ విధమైనటువంటి మైండ్ సెట్ తోనే విశ్వాసులు కూడా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఈ లోకాశీర్వాదాలకు వచ్చి ఒకవేళ ఆ లోకాశీర్వాదాలు పొందుకోలేని వారుగా ఉంటున్నట్లయితే ఖచ్చితంగా మరలా తొలగిపోతున్నారు. దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యం చేయటానికైనా రెడీ అయితే మనము ఆయన కొరకు ఎంత నమ్మకంగా ఉన్నాము, ఎంత నమ్మకంగా నిలబడ్డాం. నమ్మకంగా పనిచేయని వానికి మెండైన దేవునిలు పనివాడు తన జీవితం నాకు పాత్రుడని చెప్పేసి మనకు 1 తిమోతి 5:18 క్లియర్ గా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వాటి మీద మనసు పెట్టి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దేవుని యొక్క పిల్లలమయ్యే, ఆ దేవుని యొక్క రాజ్య వారసులమయ్యే ఆ యొక్క భాగ్యాన్ని మనము విడిచిపెట్టుకోకూడదు. వాటికి ప్రయారిటీ ఇచ్చి ఆయన కొరకు ఎదురు చూడటంలో నూతన బలం పొందుకుంటామంట. మనము ఏదైనా విషయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, జస్ట్ నార్మల్ గా ఎవరైనా పర్సన్ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అది లేట్ అయ్యి ఆ కార్యం లేట్ అయింది అనుకోండి, లేదంటే అతను రావటం లేట్ అయ్యాడు అనుకోండి, ఆమె రావటం లేట్ అయింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందంటే మనకి చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఇంకా వెయిట్ చేసే అది మనము ఆ వెయిట్ చేసే ఆ సహనాన్ని మనం కోల్పోతాము. కానీ ఆయన కొరకు ఎదురు చూడటంలో అంట నూతన బలము పొందుకుంటామంట. అట్టి ఎక్స్పీరియన్స్ మనం ఎప్పుడన్నా చేసామా? పొందుకోలేదు అని అంటే ఖచ్చితంగా మనము ఆయన కొరకు నిజంగా ఎదురు చూడట్లేదు. దేవుని కొరకు కనిపెట్టేవాడు ఎప్పటికీ కూడా నిరుత్సాహపడడు. ఏదైనా కార్యం జరగడానికి కొన్ని సార్లు ఆలస్యం అవ్వచ్చు కానీ, లేట్ అవ్వచ్చు కానీ ప్రభు కొన్ని సార్లు ఆలస్యం చేస్తాడు. కొన్ని వెంటనే జరిగిపోతాయి, కొన్ని ఆలస్యం చేస్తాడు. అక్కడ మన ఇంటిగ్రిటీని, ప్రభుతో మన యొక్క రిలేషన్ ఏ విధంగా ఉంది, ఆయనతో మన సాంగత్యం ఏ విధంగా ఉంది, ఆయన పైన మనం ఏ విధంగా అనుకుంటున్నాము, మన మనస్సు ఆయన కార్యాల కొరకు ఎంతలా ఎదురు చూస్తుంది అని అక్కడ మన యొక్క హృదయాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. అక్కడ ఆ టైంలో మనం సనిగే వారంగా, గొనిగే వారంగా, ప్రభువుని నిందించే వారంగా ఉంటే ఖచ్చితంగా మన ప్రవర్తన మనము సరి చేసుకోవాలి. ప్రభువు మీద అనుకుంటే కార్యం ఆలస్యం అవ్వచ్చు కానీ ప్రభు మనము మనల్ని అలక్ష్యం చేయడు. జీవితంలో మనం పరీక్షలు గుండా, టెస్టులు గుండా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనము దేవుని పైన ఆధారపడితే అది ఒకనొక దినమున అది గ్రేట్ టెస్టిమనీగా దేవుడు మార్చుతాడు. దేవుడిచ్చే ఆధ్యాత్మిక బలము మనము పొందుకున్నప్పుడు అది ఏ విధమైనటువంటి నడిపింపులకు తీసుకెళ్తుందంటే ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు పైకి తీసుకెళ్తుంది. అంటే లోకాశల మీద, లోకంలో ఉన్నమాట మీద మనము ఆశపడము. ఒకవేళ ఎవరన్నా మనల్ని నిరుత్సాహపరిచినా కూడా మనము అదంతా కేర్ చేయం మనము లోకము, ఎందుకంటే లోకము దాని ఆశ గతించిపోతుంది. కానీ ప్రభు చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుచును అని చెప్పేసి లోకంలో ఉన్న మాట మీద మనం ఆశ కలిగి ఉంటే పర సంబంధమైన వాటి మీద గురి కలిగి ఉండలేము. వీటి మీద ఎప్పుడైతే మనం ఆశ వదులుకుంటామో ఖచ్చితంగా పర సంబంధమైనది తండ్రితో కూడా కూర్చునే భాగ్యాన్ని మనం పొందుకుంటాము. మన యొక్క స్పిరిచువల్ గ్రాఫ్ అనేది పెరుగుతుంది, సాటిస్ఫైడ్ లైఫ్ ఉంటుంది, ప్రభువులో ఒక ఆత్మీయ ఆనందాన్ని మనం పొందుకుంటాము. మనం అనేకులకు ఆశీర్వాదంగా ఉంటాము. మనకి యాక్చువల్లీ పక్షిరాజు గురించి తెలిసిందే, ఆ పక్షిరాజు ఎవరం నూతన మగ్నట్లు మన యొక్క యవనాన్ని కూడా ఆ విధంగా చేస్తానన్నప్పుడు దాని అర్థం మనం గ్రహించినప్పుడు, ఆ సో అది బోల్డ్ అయిపోతున్నప్పుడు అంట అది తన యొక్క ఆ ముసలైపోయినటువంటి ఆ ఫెదర్స్ అన్ని కూడా అది తీసేసుకుంటుందంట. ఒక ఒక ఎత్తైన ప్రదేశంలోనికి వెళ్ళి తీసేసుకొని తన ముక్కును కూడా మొత్తం రాతికి అరగదీసి ఆ ముక్కును కూడా పోగొట్టుకుని మరలా కొత్తగా ఫెదర్స్ వస్తాయంట, కొత్త ముక్కు వస్తుందంట, మరలా కొత్తగా కొత్త జీవితాన్ని అది ప్రారంభిస్తుంది. వర్షం వచ్చినప్పుడు మామూలుగా చిన్న చిన్న పక్షులు ఇవన్నీ కూడా చాలా వరకు తడిసిపోతాయి, కానీ ఆ పక్షిరాజు మేఘాల పైకి వెళ్లి ఆ వర్షాన్ని అందుకోకుండా ఆ మేఘాల పైకి వెళ్తుంది. ఆ లోకంలో ఏదైనా గలబిలి వస్తే నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనము దుఃఖించాల్సిన అవసరం లేదు. ఆ ఎందుకంటే ఒక ఎటర్నల్ లైఫ్ ఉంది, అందులో నాకు ప్లేస్ ఉంది. ఆ ఇక్కడ ఎంత గలబిలి ఉన్నప్పటికీ, ఆ వర్షంలో ఆ పక్షులు ఏ విధంగా తడిచిపోయినప్పటికీ పక్షిరాజు ఆ మేఘాల పైకి వెళ్లి అక్కడ సేదతీరుతాడో ఆ విధంగా మనకు పరలోక రాజ్యం ఉంది, దాని కొరకు నిరీక్షణ కలిగి మనం ముందుకు వెళ్ళాలని ఆ యొక్క ఆ ఒక మంచి ఆ హృదయంతో మనము ముందుకు ఆ మంచి నిశ్చయంతో మనము ముందుకు వెళ్తాం. అదేవిధంగా ఇంకోటి చూసుకున్నాము యెషయా గ్రంథము 61:4 చూసుకుంటున్నట్లయితే 61:4 చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలమును వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపించరు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనము ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క అధ్యాయాన్ని మనము ఒకసారి ఆలోచన చేసుకుంటున్నట్లయితే యెషయా గ్రంథం 61:1-3 యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రవచనము. అది ఏంటంటే, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్త మనం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచును, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరతమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చెప్పేసి ఈ యొక్క వాక్యము మనం పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తున్నటువంటి ఆ ప్రవచనం, ఆ నెరవేర్పు కూడా మనము చూడగలుగుతాము. ఎందుకంటే ఒకనొక సందర్భంలో లోకసువార్తలో ఉంటుంది, యేసుక్రీస్తు వారు ఈ యొక్క వాక్యాన్ని ఆయన సమాజ మందిరంలో చదివినప్పుడు ఈ యొక్క వాక్యాన్ని చదివినట్లుగా మనం చూస్తాము. ఇది నెరవేర్చబడింది అని చెప్పి ఆయన అక్కడ మాట్లాడినట్లుగా మనము చూడగలుగుతున్నాము. అయితే యేసుక్రీస్తును దేవుడు ఎందుకు పంపించారంట, దీనులకు సువార్త మనం ప్రకటించుటకు, నలిగిన వారిని నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న విడుదల కొరకు బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడానికి ఆయన పంపించారంట. ఆయన వారిని ఎందుకు విడిపించారు, ఆయన వారిని ఎందుకు బాగు చేశారు, ఆయన హితవస్త్రాన్ని ఎందుకు ప్రకటించాడంటే వారు వెళ్లి పాడైపోయినటువంటి పురములను నూతనంగా కట్టాలని చెప్పేసి. ఇది నిజంగా రక్షింపబడినటువంటి ప్రతి క్రైస్తవుల మీద ఉన్నటువంటి బాధ్యత. ఇది పాడైపోయినటువంటి పురములని కట్టాల్సిన బాధ్యతలు అంటే ఏంటి, పాడైపోయినటువంటి చర్చల్ని కన్స్ట్రక్ట్ చేయాలి, వాటి కొరకు అక్కడ ఆస్తులు కట్టాలి, ఒక గ్రౌండ్ నిర్మించాలి, సంఘస్థలు బాగా ఉండాలి అని అంటే ఈ విధమైనటువంటి అన్ని చేయాలని అంటే కానే కాదు ఖచ్చితంగా. ఎందుకంటే సోకాల్డ్ సంఘాలన్నీ కూడా ఆస్తుల విస్తరణ విస్తరణపైనే మనసు ఉంటుంది, కానీ ఆత్మల విస్తరణ, ఆత్మల్ని సంపాదించాలనే ఆ యొక్క ఆశ చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో ఖచ్చితంగా రక్షింపబడినటువంటి ప్రతి క్రైస్తవుని మీద ఉన్న బాధ్యత ఏంటంటే రక్షణలో ఉన్న బాధ్యత, అది రక్షణలోనే బాధ్యత ఉంది. దేవుడు మీరు రక్షింపబడి మీకోసమే బతకండి, మీ స్వార్థం కోసమే బతకండి అని చెప్పలేదు. మనకి మనం ఆల్రెడీ ఎస్ఎఫ్జేలో మనం ఒక మూటను కలిగి ఉన్నాము, మన సహోదరుల్ని ప్రేమించాలని చెప్పేసి. సో అదే విధంగా మనం రక్షింపబడిన మనము అనేకులను రక్షణలోనికి తీసుకువెళ్ళాలి. దేవుడు వెళ్తా వెళ్తా ఒక ఒక ఆజ్ఞని ఇచ్చాడు, అది గ్రేట్ కమిషన్, అంటే ప్రధానమైన ఆజ్ఞ, ఉన్న అన్నింటిలో కూడా ప్రధానమైనది. ఏమనంటే మత్తయి సువార్త ఆల్రెడీ మనందరికి తెలిసిందే, 28వ అధ్యాయము 19-20 వచనాలు. మత్తయి సువార్త 28:19-20 వచనాలు మనకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి, మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తీస్మం ఇవ్వండి అని చెప్పేసి, అదే విధంగా సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని. అంటే సువార్త ఎందుకు అవసరం అని అంటే ప్రపంచంలో నిజమైనటువంటి గాస్పల్ లేదు. ప్రజలకు దేవుని గుర్తించి వార్త చేర్చివేయాలి, కానీ బట్ అది చేరట్లేదు. ఏ విధంగా అనంటే ఏ విధమైనటువంటి సువార్త చేస్తున్నారంటే, దేవుణ్ణి నమ్ముకోండి, అదొస్తుంది, ఇదొస్తుంది, మీకు ఆమెయిల్ జరుగుతుంది, ఈమెయిల్ జరుగుతుంది, మీకు ఇల్లు వస్తుంది, మీకు పెళ్లి జరుగుతుంది, పెళ్లి అవుతుంది, మీకు ఉద్యోగం వస్తుంది, మీకు డబ్బు వస్తుంది, ఈ విధంగా సువార్త చేస్తున్నారు. కానీ అసలు నిజమైన సువార్త మొదటి కొరింది 15:3-4 దేవుడు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు, ఆయన ఆయన జీవించినటువంటి జీవితము, సిలువ మీద ఆయన మన అందరి పాపాల కోసం మరణించాడు, మరలా 3వ దినమున లేచాడు, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఈ విషయాలు మనము సువార్త చేయాలి, ఈ విషయము అనేకులకి మనము తెలియజేయాలి. ఈ యొక్క సువార్త, ఈ యొక్క వార్త మన యొక్క నశించిపోతున్నటువంటి సహోదరులకు తెలియచేయటానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. సో కాలుడు క్రైస్తవులుగా ఉన్నటువంటి బిడ్డలకే తెలియట్లేదు వారు అసలు ఎందుకు క్రైస్తవులుగా ఉన్నారు, వారి యొక్క ఉద్దేశం ఏంటి, అసలు దేని కొరకు దేవుడు వారిని ఎన్నుకున్నారు, వారి యొక్క గమ్యం ఏంటి, వారి యొక్క గురి ఏంటి అని చెప్పేసి. క్రైస్తవులుగా ఉన్నామంటే ఉన్నాము, పండగలకు వెళ్తున్నామంటే వెళ్తున్నాము, వస్తున్నామంటే వస్తున్నాము. మనం రక్షింపబడింది అనేకల రక్షణ కొరకే. సో ఆర్థికంగా సామాజికంగా ఎదగటానికి అనేది కాదు, ఖచ్చితంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితం అనేది ఏ విధంగా ఉంది అనేది మనము పరిశీలన చేసుకోవాలి. 2025లో అయినా నేను దేవుని కొరకు వాడబడాలి, దేవా నేనున్నాను నన్ను వాడుకో అని అడగాలి. ఒకవేళ మనకి ప్రకటించడానికి అవ్వకపోతే, మనం వెళ్ళటానికి అవ్వకపోతే ప్రకటించే వారికి మనము సహకరించాలి, గో ఆర్ సెండ్ అని చెప్పేసి. దేవుడు మనకు ప్లెంటీ ఆఫ్ టైం ఇచ్చాడు. ఖచ్చితంగా నరకం గురించి మనకు తెలిసిందే, పరలోకం గురించి మనకు తెలిసిందే. భూమి మీద మన జీవితము సరిచేసుకోవటానికి ఒక నరకం ఉంది, ఒక పరలోకం ఉంది అని చెప్పి మనం తెలుసుకోవటానికి మనకు ఒక అవకాశం ఉంది. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత మనకి అక్కడ ఒక అవకాశము, అక్కడ ఒక మనకి ఇంకొక అవకాశం అక్కడ దొరకదు మన జీవితాన్ని సరి చేసుకోవటానికి. మనం ఆల్రెడీ ధనవంతుడు లాజర్ స్టోరీని మనం చూడగలిగాము. భూమి మీద ఉన్నప్పుడే మన జీవితాన్ని దేవుని కొరకు ఫలవంతంగా, ఫలభరితంగా, సాటిస్ఫైడ్ లైఫ్ ని మనము లీడ్ చేయాలి. సో దానికోసము మనము ప్రయాసపడాలి. మోకాళ్ళ ప్రార్థన అనుభవం కలిగి దేశం కోసము, రాజుల కొరకు, సంఘం కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. మనం చేస్తున్నామా లేదా అనేది మనం స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతనా ఉంది. వాక్యదానం చేయగలుగుతున్నానా, ప్రతిరోజు ప్రార్థన చేసుకోగలుగుతున్నానా, కుటుంబ ప్రార్థన ఉందా అనేది కూడా మనము చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క వాక్యం ద్వారా మొదటి మనం మారాలి, మన మనసు అనేది మారాలి. చాలా వరకు చూసినట్లయితే మన మనస్సు మారాలి అన్న దగ్గర నేను మారిపోయానండి అని చెప్పి చెప్తా ఉంటారు. వాళ్ళ క్రియల్లో కనపడదు కానీ వాళ్ళ బట్టల్లోనూ వాళ్ళ వేషధారణలోనూ బయటకు కనపడాలని చెప్పేసి చాలా మంది కనపడతా ఉంటారు. అనేకులకు కనపడాలని చాలా మంది ముందుకు వచ్చి చేస్తా ఉంటారు. అది వేషధారణే తప్ప అది మారు మనస్సు కాదు. మొదటి మనం మారాలి, మొదటి మనం స్ఫూర్తిని పొందుకోవాలి, ఆ తర్వాత వెలిగింపబడినటువంటి మనము ప్రభు కొరకు అనేకుల్ని వెలిగించడానికి ప్రయాసపడాలి. 2024లో 360 రోజులు మనము ఒకసారి స్వపరీక్ష చేసుకుంటే వ్యర్థంగా గడిపేసినట్లే కనిపిస్తుంది. దేవుని కొరకు ఏం చేశామో, దేవుని కొరకు ఏం సంపాదించామో అని వెనక తిరిగి చూసుకుంటే ఏమీ కనపడదు. మన జీవితం మనకే సాటిస్ఫైడ్ గా ఉండదు, మన ప్రార్థనా లైఫ్ మనకే సాటిస్ఫాక్షన్ గా ఉండదు, మన వాక్య ధ్యానము అనేది మనకే సాటిస్ఫైడ్ గా ఉండదు. మనము ప్రభు కొరకు ఎందరిని వెలిగించామో, ఎందరికి ఆయన యొక్క ఆ సువార్తని డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ప్రకటించామో అని అంటే నిల్ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అన్నా మన జీవితాన్ని మార్చుకోగలుగుతామా? ఈ సంవత్సరం అన్నా ఆ యొక్క అవకాశాన్ని మనకి దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు సజీవ లెక్కల్లో నిలబెట్టి, అంటే మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందనే కదా. ఆ ప్రణాళిక ప్రకారము మనము క్రీస్తు కొరకు నిలబడగలమా, మారగలమా? ఆధ్యాత్మికంగా శిథిలమైపోయినటువంటి ప్రాంతాలను మనం ఎన్నుకుందాం, ఆ యొక్క ప్రాంతాల్లో మనం నిలబడదాం ఖచ్చితంగా. వాటి కొరకు వాటిని నిర్మిద్దాం, వాటిని నూతన పరుద్దాం. అంటే ఇంకేదో చేసేయాల్సిన పని లేదు, మన డిపార్ట్మెంట్లోనే మనం చేస్తున్నటువంటి మనం పనిచేస్తున్నటువంటి ప్రాంతాల్లోనే మనం నిలబడితే ఖచ్చితంగా దేవుని కొరకు సాక్షులుగా నిలబడతాము. అనేక మంది చాలా డిపార్ట్మెంట్స్ లో చాలా నశించిపోతున్నటువంటి క్రైస్తవ సహోదరులు మనకు కనపడట్లేదా? వారి విషయమైనటువంటి భారం మనకు లేదా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఏదో కష్టం వచ్చినప్పుడు, ఏదో నష్టం వచ్చినప్పుడు, ఏదో బాధ కలిగినప్పుడు, ఎప్పుడో దేవుడు అకేషనల్ గా గుర్తు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించి, అది కూడా కరెక్ట్ కమ్యూనికేషన్ లేకుండా దేవుణ్ణి ఒక మనకు అవసరాలు తీర్చే ఒక బొమ్మలాగా యూజ్ చేసుకుని ఆ టైంలోనే చర్చికి వెళ్ళటం, ఆ టైంలోనే పాటలు పాడటం, వెళ్ళి రావటం, కాన్ఫరెన్స్ కు రావటం, వచ్చి వెళ్ళిపోవటం, ఇంతే గాని మన జీవితంలో మార్పు అనేది లేకపోతే ఖచ్చితంగా దేవుడు అది మెచ్చడు. దేవుడు మన దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏదో మన సాధారణంగా ఉండాలి, మన భక్తి బయటకు కనపడేటట్లు ఉండాలి అనేది దేవుడు మన దగ్గర నుంచి కోరుకోవట్లేదు. నువ్వు అకేషనల్ గా ప్రార్థన చేయాలి, అకేషనల్ గా బైబిల్ చదవాలి, ఎవరికి సువార్త ప్రకటించకుండా ఫలింపు లేనటువంటి మూడుబారిపోయినటువంటి జీవితం కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు మన దగ్గర నుంచి ఆశపడట్లేదు. మనకి ఇంకొక సంవత్సరాన్ని బహుకరించాడు, మరొక క్షణాన్ని మన జీవితంలో దేవుడు ఇచ్చాడు అని అంటే ఖచ్చితంగా గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ అస్. సో వీ హ్యావ్ టు ఒబే. మనము ఖచ్చితంగా దానికి ఒబే చేయాల్సిందే. ప్రభు కొరకు పరిగెత్తాలి, సత్యంలోనికి అనేకులను నడిపించాలి, నిత్యారాధ్య ప్రవేశం వైపు అందరము అడుగులు వేయాలి. దాని కొరకు మన యొక్క తీర్మానాలు ఏ విధంగా ఉన్నాయి, అట్టి రీతిలో మన తీర్మానాలు ఉన్నాయా, అట్టి రీతిలో నూతన సంవత్సరంలో మన జీవితం అనేది మనం డిజైన్ చేసుకోబోతున్నామా? ప్రభు కొరకు మనము ఒక సాక్షులుగా నిలవబడే ఆ జీవితము, ఆ జీవితానికి మనము సిద్ధపడుతున్నామా లేదనేది మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమెన్. ప్రైస్ లార్డ్ సిస్టర్.